చివరిగా క్రిస్మస్తో ప్రారంభమై క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములతో ముగిసినటువంటి క్రీస్తు యొక్క ఈ లోక సంబంధమైనటువంటి మొట్టమొదటి రాకడ మనకు తెలియజేసేటువంటి విషయాలు ఏమై ఉన్నవి అని మనము ఆలోచించినట్లయితే మనం కొన్ని విషయాల్ని గమనించవచ్చు. క్రిస్మస్తో ప్రారంభమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క ఈ లోక సంబంధమైనటువంటి రాకడ, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క బోధలు, ఆయన యొక్క సూచక క్రియలు, ఆయన యొక్క మాదిరి జీవితము, వీటన్నిటితో కూడినటువంటిదే చివరికి ఆయన యొక్క మరణ పునరుద్ధానములతో ముగిసినట్లుగా మనము చూడవచ్చు. ఇది క్రీస్తు ప్రభు యొక్క మొట్టమొదటి రాకడ. మనకందరికీ తెలిసినటువంటి విధముగా ఆయన మరి ఒకసారి ఈ లోకమునకు రానయ్యున్నాడు. అయితే మొదటిసారి బాలుడుగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభు ఈసారి తీర్పరిగా రానయ్యున్నాడు. కాబట్టి మనమందరము సిద్ధపడినటువంటి వారముగా ఉండవలసి ఉన్నది. ఈ లోక సంబంధమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క మొట్టమొదటి రాకడ మనకు ఏమి తెలియజేస్తుంది అనేటువంటి విషయాల్ని మనము పరిశీలించినట్లయితే, మొదటిగా క్రీస్తు దేవుని కుమారుడని, ఆయనకు ఆది అంతములు లేవని తెలియజేస్తూ ఉన్నది. ఇది మనము స్పష్టంగా దైవవాక్యమును చదివినప్పుడు, దాన్ని పరిశీలించినప్పుడు మనము గుర్తించగలిగినటువంటిదై ఉంటూ ఉన్నది. క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఆయన జన్మను గురించి మనం చదివినప్పుడు, ఆయన మరణ పునరుద్ధానములను గురించి మనము చూచినప్పుడు, ఆయన జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయన దేవుని కుమారుడని నిజముగా తెలియజేయబడినట్లుగా మనం అందరము గ్రహించవచ్చు. క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఆయనను సమాధి చేసినారు. అయితే ఆ సమాధి చేయక ముందు మధ్యాహ్నము క్రీస్తు ప్రభు ఆయన పెద్ద కేక వేసి తన ప్రాణమును విడిచిన సమయములో అక్కడ పెద్ద భూకంపం రావటం అనేటువంటిది, ఆ సమయములో అనేక మంది సమాధులు తెరవబడటం అనేటువంటిది, పరిశుద్ధులు లేపబడటం అనేటువంటిది మనము వాక్యములో చూస్తూ ఉన్నాము. అప్పుడు కావలి ఉన్నటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి రోమన్ సోల్జర్స్ వీళ్ళందరూ కూడాను ఈయన నిజముగా దేవుని కుమారుడని వారు సహితము ఒప్పుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదే విధముగా ఆయన పునరుద్ధానము చెందిన తరువాత కొందరికి ప్రత్యక్షమవుతూ చివరిగా ఆయన శిష్యుల నుండి ఆయన క్రమంగా పరమనకు తీసుకుని పోబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన సజీవుడై లేచాడు, ఆయన అందరికీ కనిపించాడు. ఆయన నిత్యుడగు తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన తిరిగి రానయ్యున్నాడనేటువంటి యొక్క విషయాన్ని ఆ శిష్యులకు తెలియజేయబడినట్లుగా మనం వాక్యంలో చదువుతుంటాం. దీన్ని బట్టి ఇది క్రీస్తు దేవుని కుమారుడని, ఆయనకు ఆది అంతములు ఏవి లేవనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉన్నది. రెండవది, క్రీస్తు ప్రభువు మనకు మాదిరిగా జీవించిన జీవితాన్ని, బోధనలను, వాక్య వివరణలను అది తెలియజేస్తూ ఉన్నది. క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనకు మాదిరిగా జీవించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఆయన మనవలనే శోధింపబడినప్పటికీ ఏ పాపము లేనటువంటి వాడుగా ఆయన జీవించిన జీవితాన్ని మనకు మాదిరి జీవితంగా మన ముందు ఉంచుతూ ఉన్నది. ఆయన చేసినటువంటి బోధనలు మనము చదువుతున్నప్పుడు, ఆయన ఇచ్చినటువంటి వాక్య వివరణలు మనము తెలుసుకుంటున్నప్పుడు, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది, మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు అనేటువంటిది ఇంకను ప్రజ్వరిల్లేటువంటిదిగా ఉండగలదు. ఆయన బోధనలను మనం చదివినట్లయితే ఆ బోధలు ఎంత ప్రత్యేకమైనటువంటివో, వాటిలో పరమార్థం అనేటువంటిది ఎంత ఉన్నదో అనేటువంటి విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఆ బోధనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ అనేటువంటి సందేశము ఎలాగా ఇమిడి ఉన్నది అనేటువంటి విషయం మనకు స్పష్టంగా గ్రహింపవుతుంది. ఆయన వివరించినటువంటి వాక్యం యొక్క వివరణలను మనం చూస్తున్నప్పుడు మనుషులకు అర్థము కానటువంటి లేక తప్పుగా అర్థము చేసుకున్నటువంటి ఆ యొక్క వాక్యములను ఆయన ఎలా మనకు వివరించి స్పష్టతనిచ్చాడో అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉన్నది. మూడవది, క్రీస్తు మరణ పునరుద్ధానముల ద్వారా ధర్మశాస్త్రమును క్రీస్తు పూర్తి చేయటాన్ని బట్టి నూతన నిబంధన ప్రారంభించబడినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. మనము దైవ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు పాత నిబంధన అని కొత్త నిబంధన అని మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు ఈ రెండింటికి మధ్య బ్రిడ్జిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు తన జీవితాన్ని మరణ పునరుద్ధానమును పూర్తి చేయటం ద్వారా పాత నిబంధనను ఆయన సంపూర్తి చేసి క్రొత్త నిబంధనను ప్రారంభించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. క్రీస్తు మరణ పునరుద్ధానంతరము సంఘం అనేటువంటిది ప్రారంభింపబడినట్లుగా మనకందరకు తెలుసు. అయితే ప్రతి క్రైస్తవుని జీవితంలో దానికి ఒక ప్రత్యేక స్థానం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రతి క్రైస్తవుడు సంఘముతో ఉండవలసినటువంటి సంబంధం ఎటువంటిదో, సంఘం అనేటువంటిది క్రైస్తవుని యొక్క జీవితముతో ఏ విధంగా ముడిపడి ఉన్నదో అనేటువంటి విషయాన్ని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. క్రీస్తు ఈ లోక జీవితానంతరము పరిశుద్ధాత్మ మనలో మనతో పనిచేసే రీతిని తెలియజేస్తూ ఉన్నది. క్రీస్తు మరణ పునరుద్ధానంతరము పరిశుద్ధాత్మ పంపబడటం అనేటువంటి దాని గురించి మనము చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు పరిశుద్ధాత్మ తనదైనటువంటి శైలిలో దేవుని చిత్తానుసారంగా తన పనిని జరిగిస్తూ ఉండేది. అయితే క్రీస్తు మరణ పునరుద్ధానంతరము పరిశుద్ధాత్మ మన యొద్ద ఎల్లప్పుడూ ఉండేలాగున మనకు అనేక విధములుగా సహాయం చేయునట్లుగా, మన మధ్య పరిచర్య చేయునట్లుగా ఈ లోకానికి పంపబడటం అనేటువంటి దాని గురించి మనం బైబిల్లో చదువుతాము. ఇదంతా కూడా క్రీస్తు మొదటి రాక తర్వాత ప్రారంభమైనటువంటి పనిగా ఉన్నట్లుగా మనం దైవ గ్రంథంలో చూడవచ్చు. మొదటిసారి క్రిస్మస్ దినాన్ని భూమిపై ఒక బిడ్డగా జన్మించినటువంటి ఈ క్రీస్తు ప్రభువే మరోసారి రానై ఉన్నాడని, అయితే ఈసారి న్యాయాన్ని తీర్చేటువంటి అధిపతిగా, తీర్పు తీర్చేటువంటి అధిపతిగా ఆయన రానై ఉన్నాడని మనకు తెలియజేస్తూ ఉన్నది. మనిషి బ్రతుకు ఒకసారి మాత్రమే అని, ఆ పిమ్మట తీర్పు జరగనై ఉన్నదని, దానికి తగినటువంటి సిద్ధబాటుతో ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా జీవించాలని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. తగినటువంటి సిద్ధబాటుతో ప్రతి ఒక్కరము వాక్యానుసారంగా జీవించినట్లయితే మనము దేవునితో ఎల్లవేళలా ఉండేటువంటి ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇంతేకాకుండా వాక్యములో ఇంకా రాయబడినటువంటి అనేక ఇతర విషయాలని సహితము క్రిస్మస్ మనకు గుర్తు చేస్తూ ఉన్నది. చివరిగా ఈ కొద్ది ప్రశ్నలు క్రీస్తు యొక్క రాక, ఆయన మరణ పునరుద్ధానములు మన ముందు ఉంచుతున్నట్లుగా మనము గమనించవచ్చు. మొదటిది, దేవుడు క్రీస్తు ద్వారా అనుగ్రహించినటువంటి యొక్క ఉచిత బహుమానాన్ని నీవును నేనును సొంతం చేసుకున్నావా అనేటువంటి ఆ యొక్క ప్రశ్న. ఒకవేళ నీవు ఆ విధంగా ఆయన యొక్క ఉచిత బహుమానాన్ని ఇంకను నీవు సొంతము చేసుకొనకపోయినట్లయితే దానిని సొంతము చేసుకుంటానికి నీకు ఇంకను అవకాశం ఉన్నది. అవకాశం ఉండగానే నీవు దాన్ని సొంతము చేసుకునవలసి ఉన్నది. రెండవది, క్రీస్తును అంగీకరించినటువంటి నీవు క్రీస్తునందే నిలిచినటువంటి వాడుగా కొనసాగుతున్నావా అనేటువంటిది మొట్టమొదటి ప్రశ్న. ఇక రెండవది, క్రీస్తును ప్రకటించేటువంటి వాడుగా నీవు కొనసాగగలుగుతున్నావా అనేటువంటిది రెండవ ప్రశ్న. ఇది విశ్వాసమైన నీ ముందును నా ముందును క్రిస్మస్ ఉంచుతున్నటువంటి ప్రశ్నలై ఉన్నవి. వీటిని గురించి మనం ఆలోచించి నేటి దినమందు దేవుని యొక్క సన్నిధిలో మనము ఎలా ఉన్నాం? ఆయనను ఆరాధించేటువంటి వారం గాను, ఆయనను ప్రేమించేటువంటి వారం గాను, ఆయన యొక్క కట్టడలలో నిలిచి నడుచుకునేటువంటి వారం గాను మనం ఉంటున్నామా అనేటువంటి దాన్ని గురించి మనం ఆలోచించి, ఒకవేళ మనం అలా లేకపోయినట్లయితే ఆ విధంగా ఉండునట్లుగా మన బ్రతుకులను మనము సరిచేసుకునవలసి ఉన్నది. ఆ విధంగా ఉండునట్లుగా, ఆ విధంగా సరిచేసుకున్నట్లుగా, దేవుని యొక్క ఉద్దేశము మేరకు మనము నడుచుకున్నట్లుగా ప్రభు మనకందరకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడవైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయమందు మీ పరిశుద్ధమైన సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాము. మీ మాటలను గురించి మేము కొంత ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం నిమిత్తం మీ పాదములకు వందనములు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఈ మాటలు మా యొక్క హృదయాంతరంగంలో నిలుపుకొని వీటిని గురించి మేము ఆలోచిస్తూ మా హృదయాంతరంగంలో మీకిష్టలమై బ్రతికేటువంటి విధముగా ఈ యొక్క ప్రశ్నలు, మేము ధ్యానించినటువంటి విషయములు మమ్మలను సరైన మార్గంలో నడిపించినట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.